మహానుభావులారా, అందంగా ఉన్న శరీరాలతో దివ్య విమానంలో ఇక్కడికి వచ్చిన మీరెవరు? ఎందుకు ఈ హేయమైన కాయాలను కోసుకు తింటున్నారు అని ఏమీ ఎరగనట్లుగా అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, నాయన సుఖరాజ, మేము చేసుకున్న పాపం మేము అనుభవిస్తున్నాం అన్నారట వాళ్ళు. అన్న ఊడు, భూపతి ఇట్లని యను సుఖరాజా, ప్రాకృతాగ ఫలముగం తినుతుంటిమి శవంబుల, అనుదినమును ఎప్పటికీ శతాబ్దములాయన్. వెంటనే రాజుగారు సమాధానం చెప్పాడు, సుఖరాజా, ఓ చిలుకరాజా, మా పాపాలే మేము అనుభవిస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ శవాలు కోసుకు తింటున్నాం. నేను ఒకప్పుడు చోళదేశాన్ని పరిపాలించిన సుబాహుడనే రాజును, నా భార్య ఈమె, మా గురువు జైమిని మహర్షి వచ్చి అన్నదానం జలదానం వంటి దానాలు చేయమంటే, ఛీ, దానాలేమిటి, అవన్నీ కొంతమంది తమ స్వార్థం కోసం పెట్టుకున్న కర్మలని నిరసించి చెయ్యలేదు. అదిగో ఆ పాపం వల్ల వైకుంఠానికి వెళ్ళి కూడా మళ్ళీ ఈ విమానంలో కిందకి దిగొచ్చి మా సొంత శవాలు పీక్కు తింటున్నాం. ఎన్నాళ్ళైనా ఈ పాపం నుంచి విముక్తి పొందడం లేదు అని కన్నీళ్లు పెట్టుకోగానే వెంటనే ఆయన అన్నాడు, నాయనలారా, ఒక్క క్షణకాలం మీరు శవభక్షణ ఆపి ఆ చెరువులోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ఇక్కడ కూర్చోండి అన్నాడు. ఇదివరకైతే చిలక చెప్పడం ఏమిటి, మేము వినడం ఏమిటి అనేవారే వీరు. ఇప్పుడు ఈ మధ్యన బాగా దెబ్బలు తినున్నారు కదా, నాలుగు పీకితే జనాలు అనుభవం వస్తుంది. దెబ్బలు తగిలితే అప్పుడు అనుభవం వచ్చి తత్వం తలకెక్కుతుందిట. అందుకని ఇదివరకు జైమిని చెప్పినప్పుడు వినకపోవడం వల్ల ఈ కష్టం వచ్చింది, ఇప్పుడు ఈ సుఖరాజు ఎవడో సాక్షాత్తు సుఖయోగేంద్రుల్లో ఉన్నాడు, ఈయన చెప్పిన మాట కాదనకూడదని వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి బాసిన మఠం వేసి కూర్చున్నారు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు, వాసుదేవ స్తోత్రం అంతా చదివేశాడు. నారదో ఋషి ప్రణవో దేవత అని మొదలుపెట్టి మొత్తం నామాలన్నీ చెప్పేశాడు. వెంటనే వాళ్ళు శ్రద్ధతో చెవులలాగా ఒగ్గి విన్నారట. మీరు సహజంగా లోకంలో ఒకటి గమనించాలి, ఏమిటో తెలిసినది, కష్టం లేనప్పుడు వాసుదేవ అన్నప్పుడు విని వినకుండా వెళ్ళిపోతాంట, బాగా లోపల బాధ ఎక్కువైపోయినప్పుడు మాత్రం అన్నీ విడిచిపెట్టి ఎంతో శ్రద్ధతో వింటారు. కష్టములు వచ్చినప్పుడు మాత్రమే భగవత్కథలు భగవన్నామం శ్రద్ధగా వింటాం అంటాం. అన్నీ బాగున్న రోజుల్లో అంత బాగా చేయలేము. హాయిగా వాయి ఇడ్లీ తిన్న తర్వాత పురాణం విన్నప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోతాం. అదే లోపల కరకరలాడుతుంది అనుకోండి ఆకలి, అమ్మా అమ్మ అంటూ కూర్చుంటాడు కాబట్టి ఏదో వంకతో వింటాడు. కష్టం వచ్చినప్పుడు సహజంగా భగవంతుని మీద భక్తి ఎక్కువ ఉంటుంది. కనుక శతాబ్దములుగా శవభక్షణ చేసే ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కనుక వాళ్ళు అన్నీ విడిచిపెట్టి ఆయన ఏ నామం చెబితే ఆ నామాన్ని విన్నారు. అది విని వినగానే ఆ క్షణమే వాళ్ళ శరీరాలు అద్భుతమైన వర్ణంలోకి వెళ్ళిపోయాయి. వాళ్ళకి నాలుగు చేతులు వచ్చాయి. ఆ నాలుగు చేతులతో వాళ్ళు శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్నారు. అంటే వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ కూడా అచ్చం మగవాళ్ళు విష్ణువులాగా, ఆడవాళ్ళు లక్ష్మీదేవిలే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దానికి ఏమని పేరు, సారూప్యము అంటారు. ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో మగవాళ్ళు ఉంటారు, అమ్మవారు ఏ రూపంలో ఉందో ఆడవాళ్ళు ఆ రూపంలో ఉంటారు. సరూపస్య భావ సారూప్యం, భగవంతుడు ఏ రూపములో ఉంటే ఆ రూపాన్ని పొందడానికి సారూప్యముక్తి అని పేరు అన్నమాట. చూస్తూ ఉండగా రాజుగారు ఏమైపోయాడు, నీలమేఘఛాయ శరీరుడైపోయాడు, నాలుగు చేతులు వచ్చాయి, నాలుగు చేతుల్లో శంఖచక్ర గదాపద్మాలు వచ్చాయి, మాంచి తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన వాడయ్యాడు, పరమ సుందరాకారుడైపోయాడు, పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, చేతులకి కంకణాలు వచ్చాయి, కాళ్ళకి గజ్జలు వచ్చాయి, నడుముకి వడ్డాణం వచ్చింది, ఆయన భార్య కూడా అచ్చము లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలా బంగారపు రంగులో ఉన్న శరీరాన్ని పొందింది, ఆవిడికి నాలుగు చేతులు వచ్చాయి, ఓ చేతిలో లీలాపద్మం పట్టుకున్నది, ఎర్రని వస్త్రం కట్టుకుంది, ఆపై పరమ సౌందర్యానికి కావలసిన ఆభరణాలన్నీ ధరించింది. ఆ క్షణమే అప్పటి వరకు వాళ్ళ కడుపులో కరకరలాడుతున్న ఆకలి పోయిందట. అంతట క్షుత్పిపాసలుడుగారగా వింతగా రాజదంపతులు సంతసమందుచున్ హరిని స్వాంతములందు స్మరించుచుండ దైత్యాంతకుడే గుదెంచి సకలాశ్రిత వర్గముతోడ ఆ మహీకాంతునకు ఆ లతాంగికిని కట్టెదుటన్ నిలిచన్ స్వయంబుగన్. ఆ క్షణమే వారికి ఆకలి తొలగింది, దాహమూ తొలగిపోయింది. ఆ రాజదంపతులు అమ్మయ్య అనుకున్నారు, ఇంతకాలం మనల్ని పట్టి పీడిస్తున్న ఈ క్షుత్పిపాసలు పోయాయి, మన పాపం తొలగింది అనుకునేలోపు ఆకాశంలో నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం పరమ మధురంగా వినపడింది. హఠాత్తుగా అష్టాక్షరి వస్తుంది ఏమిటో అని చూశారు. పైనుంచి ఒక ఆయన ఎగురుతూ కిందకు వస్తున్నాడు. ఆయన ఎగురుతున్నప్పుడు ఆయనకున్న రెక్కలు ఇలా కదులుస్తున్నాడు. ఆ రెక్కలు కదిలినప్పుడల్లా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం వస్తోంది. ఎవడా మహాత్ముడు? గరుత్మంతుడు. గరుత్మంతుడు అలా ఎగిరాడంటే ఆకాశంలో ఆయన రెక్కల నుంచి టపటప శబ్దం బదులుగా నారాయణ అష్టాక్షరీ మంత్రం మధురముగా ధ్వనిస్తుంది. పైగా గరుత్మంతుడు వచ్చాడనమాట అక్కడికి. ఆ గరుడ వాహనం మీద మహానుభావుడు దైత్యాంతకుడు శ్రీహరి లక్ష్మీ సమేతంగా సునంద నంద పుణ్యశీల సుశీలాది పరివారంతో పాటు అక్కడికి వేయించేశాడు. అది అక్కడ గొప్పతనం ఏంటంటే ఆయన ఆశ్రిత వర్గముతోడ పోని ఒంటరిగా రాలేదట, పరివారంతో వచ్చాడు, మహాపరివారంతో వచ్చాడు. వారందరితో కలిసి అక్కడికి వచ్చి స్వయముగా భార్యాసమేతంగా రాజుగారికి దర్శనమిచ్చాడు. కోటి సూర్యుల కాంతితో వెలగిపోతున్న భగవంతుణ్ణి, వాసుదేవుణ్ణి, అనంతుణ్ణి, వైకుంఠుణ్ణి, నారాయణుణ్ణి చూచి తిలకించి పులకించి మైమరచిపోయి భార్యాభర్తలిద్దరూ ఆయన పాదాల మీద సాష్టాంగపడ్డారు. వైకుంఠానికి వెళ్ళాం కానీ అక్కడ కూడా నీ దర్శనం కాలేదు, దివ్యలోకం వైకుంఠానికి వచ్చాం అక్కడ మా క్షుత్పిపాసలు పోలేదు, కానీ తండ్రి ఈనాడు నీ వాసుదేవ స్తోత్రాన్ని ఈ పక్షిరాజు వినిపించగా శ్రద్ధతో ఆలకించగానే మమ్మల్ని అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చావా? ఎంత కరుణామూర్తివి, నీ నామము నీ స్తోత్రం ఎంత గొప్పవో ఇప్పుడు అర్థమయ్యాయి మాకు అని వాళ్ళు కాళ్ళ మీద పడి ఇలా అన్నారు. తండ్రి, సర్వకాలాలలో కరుణాస్వరూపుడివైన నిన్ను మేము ధ్యానం చేస్తున్నాం. నిన్ను కొందరు వాసుదేవుడని, కొందరు నారాయణుడని, కొందరు అనిరుద్ధుడని, కొందరు పురుషోత్తముడని, కొందరు అధోక్షదుడని స్తుతిస్తూ ఉంటారు. అన్ని నామాలు నీవే, అన్ని రూపాలు నీవే. ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములు నీ విశ్వరూపంలో భాగాలు. నీకు భూమి పాదం, అంభోనిధులు కుక్షి, శల్యములు అద్రులు, ఈ లతాశాలన్నీ రోమాలు, గాలి నీకు ప్రాణం, ఈ సురేంద్రులు ఉన్నారే దేవతలు వాళ్ళు నీకు బాహువులు, ఆకాశం నీ శిరస్సు, వర్షమే నీకు వీర్యం, నాకం నీ మూర్ధం, అటువంటి నీ విశ్వరూపానికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను అనగానే దైత్యారి, నాయనలారా నా స్తవం మీరు విన్నారు, వాసుదేవ స్తవం దాని పేరు. ఆ స్తోత్రం ఈ పక్షి చదవగా వినడంతో మీ పాపాలు తొలగాయి. అది మామూలు స్తోత్రం కాదు. వేద పారగుడయి విలసిల్లు విప్రుండు, జయమునుగై కొన్ను క్షత్రియుండు, వైశ్యుడు అప్రతిహత ఐశ్వర్యయుక్తుండగు, శూద్రుండు పడయును సుఖములెల్లా, క్రూర మృగంబులు దూరీకృతములగు, స్తంభింపపడును తస్కరగణంబు, భస్మీకరింపగా పడుదురు వైరులు, సంహృతం బగును పిశాచ బృందము, అంతరాయంబులన్నీయునంతరించు, సర్వకామ సమృద్ధులు సంఘటిల్లు, శ్రద్ధతోడను మామక సంస్తవంబు, వినిన వినిపించినను చదివిననుగాని. ఈ స్తోత్రం చాలా గొప్పది. విప్రుడు వింటే వేదపండితుడై తరిస్తాడు, క్షత్రియుడు పదవులు పొందుతాడు, శత్రువుల్ని దూరం చేసుకుంటాడు, వైశ్యులు వింటే వాళ్ళకున్న ఆటంకాలు పోయి అప్రతిహత ఐశ్వర్యం వస్తుంది, పొలాలు స్థలాలు వ్యాపారాలు అలా కోటాను కోట్లుగా అభివృద్ధి చెందుతాయి, అంతవరకు వాళ్ళకున్న ఆటంకాలు తొలగి చాలా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇక శూద్రులు వింటే సకల సుఖాలు పొందుతారు, మహాత్ములవుతారు, పుణ్యాత్ముల చేత కీర్తింపబడతారు, క్రూర మృగాలు మనకి తొలగిపోతాయి, దొంగల ఇళ్లల్లో పడి వారి ఆస్తులు ఎవ్వరివి ఎత్తుకుపోరు, ఈ స్తోత్రం విన్నవాడింట్లో దొంగతనం జరగదు, శత్రువులు నశిస్తారు, పిశాచాలు మొదలైనవి తొలగిపోతాయి, ఇంతవరకు దురాలోచన ఉన్నా ఆ దురాలోచన యొక్క ఫలితం ఇక వీడికి అంటదు. కొంతమందికి దుష్టబుద్ధి ఉంటుందిగా, పక్కవాళ్ళు పడగొట్టే ఆలోచనలు, ఇది వింటే ఆ ఆలోచనల వల్ల వచ్చే పాపాలు తొలగిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ స్తోత్రం చదివితే అవతల పని తీరుతుంది, అవతల వాళ్ళు వసూలవుతారు. ఒక వ్యక్తి వల్ల పని ఉందనుకోండి, ఈ స్తోత్రం చదువుకుని పెడితే ఆ వ్యక్తి మనం చెప్పినట్టు విని ఆ పని చేసి పెడతారు. ముఖ్యంగా శ్రాద్ధకాలంలో భోక్తల దగ్గర చదివితే సకల దోషాలు పోయి పితృదేవతలు చాలా సంతోషిస్తారు. అందుకని శ్రాద్ధమున బ్రాహ్మణులు భుక్తి సొలుపుతుండు సమయమున స్తోత్ర పఠనంబు సలుపవలయు, అప్పుడు చదివితే చాలా మంచిది. ఇంకా నాకు పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారు, డబ్బు కావాలనుకుంటే ధనం వస్తుంది, విద్యార్థి విద్యని పొందుతాడు, నాకు కీర్తి కావాలి అనుకున్న వాడికి కీర్తి వస్తుంది, అన్ని ఛానల్స్లో నా ఉపన్యాసం కావాలనుకుని ఎవరైనా వింటే వాళ్ళకి ఛానల్స్లో ఆ పేరు వస్తుంది, వాళ్ళకి బాగా సత్కీర్తి వస్తుందని చెప్పారు. వారి వారి కోరికలన్నీ తీరుస్తుంది. బ్రహ్మహత్యా పాపం తొలగించుకోవడానికి ఒకప్పుడు ఇంద్రుడు ఈ స్తోత్రాన్ని చేశాడు. ఒకప్పుడు వృత్రాసురుణ్ణి సంహరించి మిత్రహత్యా పాపం నుంచి కూడా విముక్తుడయ్యాడు. ఇక్కడ సుస్పష్టంగా 1349 పద్యంలో చెప్పారు, బ్రహ్మహత్యా విముక్తుని పడసెమున్ను వృత్ర సంహారకుండు ఈ స్తోత్రముననే. ఈ స్తోత్రం వల్ల వృత్రాసురుణ్ణి సంహరించిన ఇంద్రుడు భయంకర బ్రహ్మహత్యాపాతకము నుంచి విముక్తి పొందాడు. ప్రతిదినము ఒకసారి చొప్పున 1 సంవత్సర కాలం ఈ స్తోత్రం ఎవరైనా జపిస్తే వాడు విష్ణుస్వరూపుడు అయిపోతాడు, విష్ణువులో కలిసిపోతాడు. వాడికి విష్ణువుకి తేడా లేదు అని విష్ణువు చెబుతున్నాడు ఇదంతా. ఇక మీదట మీరు సుఖంగా వైకుంఠంలో ఉండండి అని పలికి ఇప్పుడు విజ్వలుడికేసి తిరిగి, ఓ పక్షిరాజా, ఎవరో శవాలు తింటున్నారు నాకెందుకు అనుకోకుండా వారికి విముక్తి కలిగించడానికి నువ్వు మీ తండ్రి గారి దగ్గర దీనిని ఉపదేశంగా పొందావు. నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, పరోపకారం కోసం ఎవరైనా స్తోత్రాలు చేస్తే వారు శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు. తమ కోసం కాకుండా పరుల కోసం మంత్రాన్ని జపం చేసిన వారికి వైకుంఠం వస్తుంది. సహజంగా ప్రతివాడు స్తోత్రాలు ఎందుకు చేస్తాడు? తాను తరించడానికి. కానీ నీవు తరించడానికి కాకుండా ఈ సుబాహు మహారాజ దంపతుల్ని తరింపచేయడానికి చదివావు, కాబట్టి ఇక నీకు పునర్జన్మ లేకుండా శాశ్వత వైకుంఠం ఇస్తున్నాను, శరీరం విడిచిపెట్టాక నా లోకానికి వచ్చేదవుగాక అనగానే ఆయన సంతోషపడిపోయాడు. ఎంత యోగం అంటది, ఓ ఇద్దరి కోసం స్తోత్రం చేస్తే అంతటి వాసుదేవుడు ప్రత్యక్షం అయ్యాడు, వాడి దర్శనం అయింది కదా. మరి వాసుదేవ దర్శనం అవ్వడం అంటే, శ్రీమన్నారాయణ దర్శనం అవ్వడం అంటే అంత తేలిక? ఎన్ని యుగములు తపస్సు చేసినా మహానుభావులైన ఋషులు వాసుదేవుడి యొక్క అరికాలి కింద ఉన్న ఇంత దుమ్ము కూడా చూడలేరట. అటువంటిది ఆయన దర్శనం అయ్యింది వాడ. అందుకే సంతోషపడి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ ధర్మమానని నాకు హరిదర్శనమైందన్నట్ట. సంతోషం నాయన అని ఇప్పుడు కుంజలుడు ఆఖరి కొడుక్కేసి తిరిగాడు, 4వ కొడుక్కేసి. ఇప్పటివరకు 3 కొడుకుల కథలు అయ్యింది. ఆఖరి కుమారుడు తండ్రికి నమస్కరించి, నేను కూడా కైలాస పర్వతానికి వెళ్ళాను, ఆ కైలాస పర్వతం మీద ఎత్తైన శిఖరం ఉన్నది, ఆ శిఖరం దగ్గరికి వెళ్ళాను, దానికి గౌరీగిరి అని పేరు, దాన్ని ఇప్పుడు మనం ఎవరెస్ట్ అంటున్నాం, గౌరీ శంకర పర్వతం అని. ఆ కొండ మీదకి వెళ్ళాను, అక్కడ పైనుంచి కిందకి దబదబా గంగా నది ప్రవహిస్తున్నది, విశాలమైన ఒక బండరాయి ఉన్నది అక్కడ, ఆ బండరాయి అంతా మంచుతో నింపబడి ఉన్నది, ఆ బండరాతి మీద మంచుతో ఉన్న బండరాతి మీద జుట్టు విరబోసుకొని ఉన్న ఒక స్త్రీ కూర్చుంది. ఎంత అందంగా ఉందో ఆ స్త్రీ, అబ్బా అసలు ఆ విరబోసుకున్న జుట్టు ఉందిట జిగేల్ జిగేల్ అని మెరిసిపోతున్నది, నల్లగా మెరిసిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇంద్ర నీలమణులను ఉంటాయి, ఆ నీలమణులు ముక్కలు చేస్తే అందులోంచి నల్లని కాంతి జిగేల్మని అలా బయటకు తంతుంది. ఆవిడ తల వెంట్రుకలు ఇంద్ర నీలమణుల్లో ఉన్నాయి, ఒత్తుగా ఉంది జుట్టు. సాధారణంగా విరబూసుకున్నటువంటి స్త్రీలు చాలా తక్కువ మంది కనపడతారు, ఆమె మాత్రం జుట్టు విర పూసుకుని ఆ తర్వాత కన్నీళ్లు కారుస్తోంది. ఏమి అందగత్తో, ఆవిడ చూస్తే నాకే మతిపోయింది, పక్షినైన నాకే ఆ సౌందర్యం ఆశ్చర్యం కలిగించింది. కానీ ఏడుస్తోంది కాకపోతే ఆవిడ. ఎవ్వతయో ఒక్క మానిని ఏడ్చుచుండే రతియో కాత్యాయనియో సరస్వతియో ఆమె. ఆ ఏడుస్తున్న స్త్రీ ఎవరు? మన్మధుని భార్య రతీదేవే, సరస్వతే, పార్వతే. వాళ్ళైతే ఏడవరు కాబట్టి వాళ్ళు కాదేమో అనిపిస్తున్నది, కానీ అతిలో ఒక సుందరి. అప్పుడే జరిగిందో తమాషా. ఆమె మంచుతో కూడిన బండరాతి మీద, ఆ కొండ శిఖరం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే ఆవిడ కళ్ళల్లోంచి నీటి బిందువులు కిందకొచ్చి కింద ప్రవహిస్తున్న గంగలో పడ్డాయి. ఆవిడ కన్నీటి బిందువులు గంగలో పడ్డం మొదలుపెట్టాయి. గంగలో ఆవిడ కన్నీటి బిందువులు పడ్డంతో ఒక్కొక్క బిందువు ఒక్కొక్క తామర పువ్వుగా మారిపోవడం మొదలెట్టింది. మళ్ళీ మామూలు తామర పువ్వులావి, బంగారు తామర పువ్వులు, సువర్ణ తామరసాలు. ఇది చిత్రం. అసలు ఆమె ఏడవడం ఏమిటి? ఆవిడ కన్నీటి బిందువులు గంగలో పడడం ఏమిటి? ఆ గంగలో పడగానే బిందువులు బంగారు తామర పువ్వులుగా మారడం ఏమిటి? చిత్రం అనిపించింది. ఈ పువ్వులు ఏమవుతున్నాయా అనుకుంటూ నేను ఆ పువ్వుల వెంట వెళ్ళాను. నీళ్లలో కొట్టుకుపోతున్న పువ్వుల్ని అనుకరించుకుంటూ వెళ్ళాను. కొంత దూరం అనుసరించాను. అసంఖ్యాకంగా ఆ పువ్వులు నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం పోయాక ఒక మడుగులో పడ్డాయి ఆ పువ్వులన్నీ. ఆ మడుగు దగ్గర బక్క చిక్కిన ఒక వ్యక్తి కనపడ్డాడు. వాడు చాలా బలవంతుడు. ఒకప్పుడు ఈ మధ్యన తిండి లేక కొంచెం చిక్కినట్టు తెలుస్తోంది. బాగా లవుగా ఉన్నవాడు. తిండి లేకపోతే చిక్కిపోతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడనమాట వాడు. వాడికి ఎముకలు కొంచెం భుజం మీద నుంచి బయటకు వచ్చాయి. ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు వాడు. వాడు ఏం చేసేట, ఈ పువ్వులు రావడంతో ఒక్కొక్క పువ్వుని వలేసి పట్టేసి ఆ పువ్వులన్నీ ఒడ్డుకు లాక్కొస్తున్నాడు. ఆ పక్కనే రత్న పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. వీడి పువ్వులకి అడ్డంగా ఒక వల పెట్టి అరగంటకోసారి రావడం, ఈ వలకు అడ్డం పడిపోయి చిక్కుకుపోయిన పువ్వుల్ని ఏరి పట్టికెళ్ళడం, ఆ రత్న పర్వతం మీదకి తీసుకుపోవడం చేస్తున్నాడు. ఈ పువ్వులన్నీ వీడు నిమిషానికోసారి వచ్చి ఏరుకుని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడా అని వాడి వెంట వెళ్ళా. ఆ పర్వతానికి రత్న పర్వతం అని పేరు. ఆ రత్నాచలం మీద ఒక శివలింగం ఉంది. మన సురాభాండేశ్వరుడిలాగే పెద్ద లింగం అది, అందమైన లింగం. వీడి పువ్వులు పట్టుకెళ్ళి ఆ శివుడి మీద పెట్టడం మొదలుపెట్టాడు. రత్నేశ్వరుణ్ణి పూజించడానికి ఆ వ్యక్తి మూల కారణమేమిటో తెలియదు. ఆ ఆడదెవరు? ఆమె కన్నీటి బిందువులు ఎందువల్ల గంగలో పడి బంగారు తామరలవుతున్నాయి? ఆ తామర పువ్వుల్ని వాడెవడో ఎందుకు పట్టుకుంటున్నాడు? ఆ పువ్వుల్ని శివుడి మీద పెట్టి ఎందుకు పూజ చేస్తున్నాడు? అయ్యోమయ ఇంకెందుంది ఇది నాకు. ఈ కథ ఏమిటో చెప్పునా అన్నానగానే అప్పుడు చెప్పాడు ఆయన, పూర్వం విహుండు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు హిమాలయ పర్వత ప్రాంగణంలో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటే నాకు ధిక్కరింపబడిన పార్వతీదేవి హుంకారం వల్ల మాత్రమే చావు కావాలి. నేను శివుడికి అపచారం చేసినప్పుడు పార్వతికి నా మీద కోపం వచ్చి మారువేషంలో వచ్చి హుంకరించి నన్ను చంపేటట్టు అనుగ్రహించు అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. దాంతో వీడిని చంపే మార్గం ఎవరికీ తెలియకుండా పోయింది. వీడు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల నాకు మరణం లేదని గర్వించి లోకాలన్నిటినీ పీల్చి పిప్పి చేశాడు, పీడించాడు, అమిత గర్వం పొందాడు. బాధింపదొడగె సురలను, బాధింపదొడంగె ధర్మ పరిపాలకులను, బాధింపదొడగె మునులను, బాధింపదొడంగె తొతకు ప్రజలను ఎల్లన్. ముందు దేవతల్ని పీడించాడు, ఆ తర్వాత ధర్మంగా పరిపాలించే రాజుల్ని, ధర్మం చేసేవాళ్ళని చంపాడు. వాడికి పరిపాలనా కాలంలో ఇలా పురాణం చెప్పడానికి, చెప్పించుకోవడానికి, వినడానికి ఎవరు ఉండేవారు కదా. ఇంచేత ఇలాంటి ధర్మకార్యాలు చేసేవాళ్ళు అంటే వాడికి ఇష్టం. వాళ్ళందరినీ నోట్లో వేసుకుని పల్లీ చట్నీ తిన్నట్టుగా నవ్వులు తినేసేవాడు. వాడు వేయించిన వేరుశనగ గుళ్ళేహి వాడికి మనుషులు కనపడితే కరకరలాడించి తినడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ధర్మాత్ముల్ని చంపాడు. ఆ తర్వాత మునుల్ని పీడించాడు. ఇక ఆపై అందరి ప్రజల్ని పీల్చి పిప్పి చేశాడు వాడు, పరమ దుర్మార్గుడు వాడు. వాడి దొండగములు అంతకంతకి పెరిగిపోయి దేవతలు మునులు ప్రజలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. బ్రహ్మ, నేను మాత్రం ఏం చేయగలను, వరాలు ఇవ్వగలను, కానీ వరముతో కండ కావరము కలిగి లోకాలని పీడిస్తున్నవాడిని చంపే శక్తి నాకు లేదు, మనందరం కలిసి గోవిందుని దగ్గర మొరపెడదామన్నాడు. దాంతో బ్రహ్మగారు, దేవతలు, దేవఋషులు అంతా కలిసి గోవిందుని దగ్గరికి వెళ్ళారు. గోవింద, గోవింద, రక్షించమన్నారు. ఆయన చిరునవ్వు నవ్వి, ఇక వాడికి పోయే కాలం వచ్చినట్టే, మీలాంటి మహానుభావులు ఫలానా వాడు దుర్మార్గుడు, వాడిని సంహరించమని నన్ను కోరారు అంటే ఆ క్షణమే నేను ఆ పని చేసి పెడతాను. ఇంకా వాడికి జీవితేచ్ఛలేదు, కానీ దానికి వాడిని చంపడానికి చాలా నేర్పు కావాలి. ఎందుకని, వాడిని ఆయుధంతో చంపలేం, వాడు శివుడికి అపచారం చెయ్యాలి, ఆ అపచారానికి పార్వతి కోపగించాలి, అప్పుడు వాడికి చావు వస్తుంది. వాడు శివుడంటే ఇష్టపడి భక్తితో పూజ చేస్తాడు, శివుడికి నిరంతరం నైవేద్యాలు పెడతాడు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు. అలా బూడిద పూసుకుని శివుడిని పూజించే ఆ అడ్డగాడిదని చంపాలంటే అంత తేలిక కాదు. నేను నా తెలివితేటలతో వాడిని అంతం చేస్తానని పలికి అక్కడి నుంచి అదృశ్యమైపోయి వెంటనే ఏం చేసేట, ఈ విహుండు వెళ్ళే మార్గంలో ఓ మంచి ఉద్యానవనం ఉంది, ఆ ఉద్యానవనంలో ఒక సుందరీ రూపం ధరించాడు, మోహిని రూపం ధరించి నిలబడ్డాడు. పాపం ఈ విహుండు జనాలందరినీ చావగొట్టుకుంటూ నందనవనానికి వెళ్ళాడు. అక్కడ ఒక శిలాఫలకం దగ్గర అపూర్వ సౌందర్యంతో ఉన్న విష్ణుమూర్తిని చూచి ఆ మోహిని రూపాన్ని అర్థం చేసుకోలేక దగ్గరికి వెళ్ళాడు.